ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
పరీక్షలకు బాగా చదివిందేమో, తీయలేదో, రాత్రి ప్రయాణం ఎక్కువైందేమో, బాగా నిద్ర పట్టింది. అగో పొద్దుగాలని అయ్యాడికో పోతానట్టున్నాడు. అయ్యో ఇంత పొద్దుగాలని యాడికి పోతానయ్యా?
ఇంగేడికి పోతారా? పొద్దున్న లేస్తే పోవాలిగా, పొలానికే పోతుండా.
అదేందయ్యా, నాట్లు అయిపోయినాయి కదా, ఇప్పుడేం పని మీద పోతున్నారు?
నాట్లు అయిపోయినాయి కదా అని ఇంట్లో కూర్చుంటామారా? నాట్లు అయిపోయినాయి, ఇప్పుడు కలుపు తీయాలి. ఇంకా కలుపు తీయడానికి పోతున్నా, కూలోళ్ళు కూడా వచ్చింటారు ఇంతవరకు.
నేను కూడా వస్తానయ్యా.
నిన్న రాత్రి వస్తే గారా, ప్రయాణం చేసి అలసిపోయినట్టును, కొద్దిసేపు పడుకొని తినిగిట మెల్లగారా, నేను పోతా ముందు.
సరే అయ్యా.
ఎవరి అబ్బాయి? నీ కొడుక చాలా బాగున్నాడే, పెళ్ళిడికి వచ్చినట్టున్నాడు, ఏం చేస్తున్నాడేంటి?
నా కొడుకే సంగారెడ్డిలో వ్యవసాయ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, పరీక్షలు అయిపోయాయని ఇంటికి వచ్చాడు.
అబ్బో వ్యవసాయ ఇంజనీరింగే.
సరే సరే మొదలు పెట్టు పని.
నానా నీ కూడా వాళ్ళతో పాటు కలుపు తీస్తా.
వద్దురా, నువ్వు తీయలేవు.
నేను తీస్తానా?
సరే నీ ఇష్టం, కూలోళ్ళు ఎలా తీస్తున్నారో చూసి మంచిది.
అట్లనే.
ఓ ఇంజనీర్ ద్వారా, అలా కాదు ఇలా తీ, ఇదిగో దీన్ని కలుపు మొక్క అంటారు, ఇలాంటివి ఉంటే పీకి పారాయి.
అలాగే అలాగే.
బాబు మీరు వ్యవసాయ ఇంజనీరింగ్ చదువుతున్నారు కదా?
అవును, ఎందుకు?
ఏం లేదు, మీరు చదివింది దీని గురించే కదా, మాకు ఏ విధంగా సహాయపడతారు?
మేము పనిముట్లు, మట్టి, నీరు, విత్తన శుద్ధి వాటి గురించి చదువుకుంటాము.
ఈ పనుల వల్ల నడుము అసలే లేవడం లేదు, అందుకే ఈ నుసుక్కుంటూ చేయాల్సి వస్తుంది.
ఓ పుల్లన్న, ముచ్చట్ లాభి పని చూడు.
చేస్తున్నామయ్యా.
నాన్నా నేను ఇక ఈ పని చేయలేను, బాగా కష్టమైతుంది, ఈ బురదల నుండి కాళ్ళే వత్తలేవాయ.
నేను చెప్పానా వద్దంటే విన్నావు కాదు, కాళ్ళు కడుక్కొని బయటికి రా.
కలుపు తీయడం గురించి మీకేమైనా చెప్తారా? ఏదైనా ఆధునిక పద్ధతులు ఉన్నాయా?
సరే రా అయ్యా, ఏమన్నా పద్ధతులుంటే చెప్పు, మన పొలంలో కూడా పెడదాం.
ఎందుకు లేవు నాన్న, కలుపు తీయనీకి కలుపు తీయ సాధనాలు ఉన్నాయి.
అయ్యో మీ కొడుకు పట్టపగలే కలలు కంటున్నాడు, కలుపు తీయ సాధనాలు అంటున్నాడు.
పుల్లన్న నిజం, కలుపు తీయడానికి సాధనాలు ఉన్నాయి, వాటిని వాడటం వల్ల మనం చాలా తక్కువ శ్రమిస్తాము.
అవునా బాబు, వాటి గురించి మాకు తెలియజేస్తారా? ఎలా వాడాలో, ఎలా పనిచేయాలో చెప్తారా?
నీకు చెప్పనా పుల్లన్న, మనం విత్తనములు నాటిన తర్వాత మొక్కలు మొలకెత్తాయి కదా, దాని తర్వాత సాళ్ళ మధ్యన నేలను చదును చేయడానికి, కలుపు మొక్కలను తొలగించడానికి చాలా కలుపు సాధనాలను ఉపయోగిస్తారు. దీనివల్ల కలుపు మొక్కలు అనేది తొందరగా తీసేయచ్చు అన్నమాట. దాంతో నీరు, ఎరువు కూడా మొక్కలకు మంచిగా అందుతాయి.
అయ్యగారి కొడుకు పట్నం నుంచి చదువుకొని వచ్చి ఏమేమో మాట్లాడుచున్నాడు.
అవునయ్యా, వర్షం నీరు అనేది నెలలోకి త్వరగా ఇంకుతుంది. చదువుకు తగినట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు చాలా యంత్రాలు కనిపెట్టారు, వాటితో చాలా తక్కువ సమయంలోనే తొందరగా పని అయిపోతుంది. చాలా రకాల సాధనాలు వాడుకలోకి కూడా వచ్చినాయి. మనకు మండలానికి ఒక వ్యవసాయ అధికారి ఉంటాడు, వారు మనకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తారు. ఏ పంటకు ఏ యంత్రం వాడాలో, ఏది వాడకూడదో, ఎలా వాడాలో, ఎందుకు వాడాలో కూడా అన్ని చక్కగా వివరిస్తారు.
ఏ సాధనంతో పని పూర్తి అవుతాది?
ఒక్కొక్క పంటకు ఒక్కొక్క సాధనం అనేది ఉంటుంది, దానికి సంబంధించిన పనిని బట్టి.
పంటకు ఏం కాదు కదా, దానికి ఎన్ని పైసలు అవుతాయి?
మీరు ముందుగా అది ఎట్లా పని చేస్తుంది, దాని వల్ల లాభాలేంది, అవన్నీ చూసిన తర్వాత పైసల గురించి ఆలోచించండి. మేము దానికోసం, అంటే కలుపు మొక్కలు తీయడానికి పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా సాధనాలు ఉపయోగిస్తే మీకు సమయం తక్కువ పడుతుంది, అట్లనే మీకు మంచి డబ్బులు కూడా అందుతాయి.
వీటి వల్ల ఉపయోగాలు ఏంటి దొరా?
కలుపు మొక్కలను తీయటం వల్ల మొక్కలకు కావాల్సిన నీరు మరియు ఎరువు పదార్థాలు వృధా కాకుండా రక్షించబడతాయి. మొక్కల వరుసల గల మట్టి బిడ్డలను చితగొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. నేల బాగుగా పెకిలించబడుతుంది. ఈ విధంగా చేయటం వల్ల పంట వేళ్లకు తగినంత గాలి అందుతుంది. వర్షం నీరు నేలలోకి సరిగ్గా ఇంకుతుంది. పనిచేయడానికి ఉపయోగించే శక్తిని బట్టి ఇవి మూడు రకాలుగా ఉంటాయి. చేతితో పనిచేయ సాధనాలు, పశువులచే లాగబడు సాధనాలు, ఇంకా ట్రాక్టర్ చే లాగబడు సాధనాలు.
ఏంటి చేతిలో పనిచేసేదా? ఇదేదో గమ్మత్తుగా ఉందే, చెప్పు ఒకసారి.
అవును, చేతితో పనిచేసే సాధనాలే. చేతితో పనిచేసే సాధనాలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి జపాన్ దంతే, రెండోది చక్రం దంతే, మూడోది పండ్ల చక్రపు కలుపు తీయు సాధనము. ఈ చేతితో పని సాధనము పదునైన మొనలకు కలిగిన ఇనుప కడ్డీల రూపంలో నున్న పళ్ళను కలిగి ఉంటుంది. ఇవి ఒక చట్రమునకు బిగించబడి ఉంటాయి. ఈ చట్రమునకు ఒకటి లేదా రెండు చక్రముల మీద అమర్చబడి ఉంటుంది. దీన్ని మనం చేతితో ముందుకు నెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా నెట్టుకుంటూ వెళ్ళినామనుకోండి, 4 నుండి 5 సెంటీమీటర్ల లోతు వరకు నేలను వదులు చేసుకోవచ్చు. దీంతో మన కలుపును కూడా తీసుకోవచ్చు.
మరి మన తెలంగాణలో వరి ఎక్కువ సాగు చేస్తారు కదా, దానికి ఏదైనా సాధనం ఉందా?
ఎందుకు లేదు పుల్లన్నా, చెప్పినా కదా జపాను దంతె అని. ఈ జపాను దంతెలో ఒక చక్రము కలిగి ఉండి దాని అడుగు భాగాన బ్లేడ్లు కలిగి ఉంటుంది. ఈ చక్రమునకు ఒక పిడి బిగించబడి ఉంటుంది. మనం ఎప్పుడైతే పిడిని ముందుకు నెడతామో దాని ద్వారా కలుపు మొక్కలు నిర్మూలించబడతాయి. ఇది సుమారు 5 సెంటీమీటర్ల నీళ్ల లోతులో కూడా పనిచేసుకోవచ్చు. ఇది మానవ శక్తితో పనిచేయటం వలన ఎక్కువ విస్తీర్ణంలో పనిచేయటకు సాధ్యపడదు. ఇకపోతే చక్రముదంతే, మెట్ట నేలలు తెలుసు కదా నీకు. అన్ని రకముల మెట్ట పంటలలో చాళ్ల మధ్య కలుపు నివారణకు ఎక్కువ ఉపయోగించే దంతె ఏదన్న ఉన్నదంటే అదే చక్రముదంతే. ఇది ఇనుప ఫ్రేమ్ కలిగి ఉండి అడుగు భాగాన చక్రముకు బిగించబడి ఉండును. ఈ చక్రమునకు వెనుక భాగమున ఒక బ్లేడు బిగించబడి 2-3 భాగములు అమర్చబడి ఉండును. కడ్డీకి హ్యాండిల్ ఫ్రేమ్కు బిగించబడి ఉండి మనం ముందుకు నెట్టడం ద్వారా కలుపు మొక్కలు తీసేయవచ్చు. నేల యొక్క స్వభావం బట్టి మరియు పంటను బట్టి వివిధ రకముల బ్లేడ్లను ఉపయోగించుకోవచ్చు. ఇక ఇప్పుడు పళ్ళ చక్రపు కలుపు తీయు సాధనం గురించి మనం తెలుసుకుందాం. ఇది నక్షత్రము గల ఆకారము గల పళ్ళ చక్రములను ఒక ఫ్రేముకు అడుగు బాగాన బిగించబడి ఉంటుంది. ఈ పళ్ళ చక్రముల వెనకాల బ్లేడ్లు అమర్చబడును. పళ్ళ చక్రములు మరియు హ్యాండిలు ఒక ఫ్రేముకు బిగించబడి ఉండి హ్యాండిల్ని ముందుకు నెట్టడం ద్వారా కలుపు మొక్కలు సులభంగా నేల నుండి వేరు చేయబడును. దాంతో మన నేలను కూడా సులువుగా వదులు చేయవచ్చు. దీనితో రోజుకు 1.5 హెక్టార్ విస్తీర్ణం వరకు పనిచేయవచ్చును.
సరే ఇంజనీర్ ద్వారా, మరి సాధనాల ఖర్చు ఎంత అవుతుంది?
ఇవి 30-40 వేల వరకు ఉంటాయి పుల్లన్న.
ఓ, ఇంత ఖర్చా? మన సర్కార్ ఏమైనా సబ్సిడీలు ఇస్తుందా?
ఎందుకు ఇవ్వట్లేదు పుల్లన్న, ఖచ్చితంగా ఇస్తుంది. నాన్న ఏమంటావు?
బానే చెప్పినావు కొడుక, మన పొలంలో కూడా పెట్టించుకుందాం ఇవి.
బా, నువ్వు ఒప్పుకున్నావు అయ్యా.
మరేం చేయాలి, మన ఖర్చు తగ్గాలంటే ఒప్పుకోవాలి కదా.
అది మొత్తం మీద ఇవాళ నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు.
మరి నిన్ను చదివిచ్చేది ఎందుకు? మంచిగా చెప్పినావు బిడ్డ, ఇట్లే నువ్వు మంచిగా చదువుకొని 10 మందికి ఉపయోగపడితే అదే నాకు సంతోషం.
గట్లే అయ్యా, నువ్వు కూడా ఈ విషయాన్ని మీ చుట్టుపక్కల రైతులకు చెప్పు.
అదే కదరా, మన చుట్టూ 10 మంది బాగుంటేనే కదా మనం బాగుంటాం.
అవునయ్యా. ఏం పుల్లన్న, మొత్తం మీద ఏమర్థమైంది నీకు?
ఏం లేదు దొరా, మీరు ఇంత మంచిగా వివరించారు కదా. ప్రతి మండలకు ఒక అగ్రికల్చర్ ఇంజనీర్ ఉన్నట్లయితే ప్రతి రైతుకు ఏ సమస్య వచ్చినా వారి దగ్గరికి వెళ్ళి కావలసిన సమాచారము వాళ్ళు తీసుకొని వాళ్ళ పద్ధతులు పాటించి చాలా బాగా వ్యవసాయంను అభివృద్ధి చేస్తారు కదా.
మేం చేయాల్సిందే చేస్తాం పుల్లన్న, ఇక మిగిలింది అంతా మన సర్కారు చేతులలోనే ఉన్నది.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
గుడ్ మార్నింగ్ టీచర్.
గుడ్ మార్నింగ్ పిల్లలు, ఈరోజు మనం నీటి పారిశుద్ధం గురించి తెలుసుకుందాం.
సరే టీచర్.
నీరు ప్రాణాధారం. మనిషి, మొక్కలు, జంతువులు ఇలా ప్రాణం కలిగిన ప్రతి జీవికి నీరు కావాలి. నీరు త్రాగడానికే కాకుండా పంటలు పండించడానికి, గృహ అవసరాలకు, వివిధ పరిశ్రమల్లో అనేక పనులకు అత్యవసరం. మనం ఉపయోగించే నీరు సురక్షితంగా లేకపోవడం వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయి.
అసలు సురక్షితమైన నీరు అంటే ఆ నీరు ఎలా ఉంటుంది టీచర్?
నీరు రుచి, రంగు మరియు వాసన లేకుండా స్వచ్ఛంగా ఉండి త్రాగినప్పుడు, స్నానం చేసినప్పుడు, వంట చేసినప్పుడు, ఇతర ఏ అవసరాలకు వాడినప్పుడు ఎటువంటి హాని కలగచేయకుంటే దాని సురక్షితమైన నీరు అంటారు.
నీరు సురక్షితంగా లేకపోవడం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి అన్నారు కదా, అనర్థాలు ఏంటి టీచర్?
కలుషితమైన నీటిని తాగడం వలన కలరా, నీళ్ల విరోచనాలు, వాంతులు, టైఫాయిడ్, నులిపురుగులు, ఫ్లోరోసిస్, కామెర్లు వంటి అనేక ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. నీటి వనరుల వద్ద మురుగునీరు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటే దోమలు, ఈగలు వంటి కీటకాలు నీటి ఉపరితలంపై గ్రుడ్లు పెట్టి వాటి సంఖ్య అధికమవుతుంది. ఈగల వలన కలరా, వాంతులు, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దోమకాటు వలన మలేరియా, డెంగ్యూ మరియు బోదకాలు వంటి వ్యాధులు కలుగుతాయి. అందువలన నీరు కాలుష్యం కాకుండా స్వచ్ఛంగా మరియు సురక్షితంగా ఉండేటట్లు చూసుకోవాలి. అయితే మన ఆరోగ్యంలో నీటికి చాలా ప్రాధాన్యత ఉంది. నీరు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం. మన శరీరానికి ఆహారంతో పాటు మంచినీరు కూడా ఎంతో అవసరం. నీటిలో ఎటువంటి పోషక పదార్థాలు లేనప్పటికీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన శరీరంలో ఎన్నో పనులను చక్కబెట్టే రక్తంలో 83% వరకు నీరు ఉంటుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను విసర్జించడంలో నీరు ఎంతోగానో దోహదపడుతుంది. మనం త్రాగే నీరు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలోనూ ఎంతగానో ఉపకరిస్తుంది. శరీరానికి అవసరమైనంత నీటిని తీసుకోవడం వలన మన శరీరంలోని జీవక్రియలు మెరుగుపడి శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ కనీసం 2 నుండి 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. నీటిని తగినంత పరిమాణంలో తీసుకోకపోవడం వలన మలబద్ధకం, మూత్రపిండాల్లో రాళ్ళు, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న నీరు కలుషితమైతే అది త్రాగిన వారికి ఎన్నో రకాల వ్యాధులను కలుగజేస్తుంది.
నీటి కాలుష్యం అంటే ఏమిటి టీచర్?
మానవులు నిర్వహించే వివిధ పనుల వల్ల నీటి వనరులైన బావులు, సరస్సులు, నదులు, సముద్రాలు, భూగర్భజలం కలుషితం అవ్వడాన్ని నీటి కాలుష్యం అంటారు. ఇది కొన్ని సమయాల్లో సహజంగానూ జరగవచ్చు. దీని వలన నీటి భౌతిక, రసాయనిక ధర్మాలలోనూ, రంగు, రుచి, వాసనలోనూ మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు నీటిని సాధారణ ఉపయోగానికి పనికిరాకుండా చేయడమే కాకుండా జీవులకు హాని కలిగిస్తాయి.
టీచర్, అసలు నీరు ఎలా కలుషితం అవుతుంది?
నీరు కలుషితం కావడానికి చాలా కారణాలున్నాయి. అవి ఏమిటంటే సెప్టిక్ ట్యాంక్ మరియు మూత్రశాలల పైపులు లీక్ కావటం వలన, నీటి వనరుల దగ్గరలో మరుగుదొడ్డి, మురికి కాలువ, గొడ్ల సావిడి ఉండడం వలన, బట్టలు ఉతకడం వలన కలుషితమైన నీరు బావులలోకి, నీటి ఊటలలోకి చేరుట వలన, మురికిగా ఉన్న ప్రాంతాల్లో నీరు సేకరించడం వలన, పరిశ్రమలలోని రసాయన వ్యర్థాలు భూగర్భ జలంలోనికి చొచ్చుకుపోవటం వలన, వరదల వలన నీటి వనరులలో చెత్త, చెదారం చేరటం వలన, నీరు నిల్వ చేసే తొట్లు, పంపులు, బకెట్లు ఇంకా ఇతర పాత్రలపై మూతలు లేకుండా ఉండటం వలన నీటి వనరుల వద్ద అంటే బోరు, బావి, వీధి పంపుల వద్ద బట్టలుతకటం, గిన్నెలు కడగటం, స్నానం చేయడం వంటి పనులు చేయడం వలన మంచినీటి సరఫరా చేసే గొట్టాల ఉపరితలంపై నీటి గుంటలు ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండడం వలన నీటి మూలాధారం వద్ద చెడిపోయిన పదార్థాలను మరియు పనికిరాని వ్యర్థాలను పడవేయటం వలన బహిరంగ మల మూత్ర విసర్జనల వలన మన కంటికి కనపడని హానికరమైన క్రిములెన్నో నీటిలో చేరుతాయి. నీరు సురక్షితంగా కలుషితం కాకుండా ఉంచుకోవడం చాలా అవసరం. కావున మీ గ్రామంలో నీరు సురక్షితంగా ఉంచుకోవాలి.
అవును టీచర్, మేము మా గ్రామాల్లో నీటిని సురక్షితంగా ఉంచుకుంటాం.
సరే, అయితే మీరు మీ గ్రామాల్లో నీరు సురక్షితంగా ఉంచుకోవాలంటే ట్యాంకులలో చేరిన చెత్త చెదారాన్ని ముందుగా ఏరి పారవేయాలి. నీరు నిల్వ చేసే ట్యాంకులను తప్పనిసరిగా మూతలు ఉండేటట్లు చూసుకోవాలి. ట్యాంకులలో నీటిని ముందుగా ఖాళీ చేసి శుభ్రంగా కడిగించాలి. 3 నెలలకు ఒకసారైనా ట్యాంకులను శుభ్రపరచుకోవాలి. ట్యాంకు గోడలకు బ్లీచింగ్ పౌడర్ అద్దాలి. క్లోరినేషన్ చేయాలి. త్రాగే నీటిని క్లోరినేట్ చేయడం వలన నీటి ద్వారా వ్యాపించే కలరా, నీళ్ల విరేచనాలు, కామెర్లు, పోలియో వంటి అంటువ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. త్రాగే నీటిని శుద్ధి చేయడానికి క్లోరినేషన్ ఉత్తమమైన పద్ధతి. త్రాగే నీటిలో క్లోరిన్ కలపడం వలన హానికరమైన బ్యాక్టీరియాను నశింపచేయవచ్చు. కానీ కొన్ని రకాలైన వైరస్లపై అధిక మోతాదులో కలిపితే తప్ప, ముఖ్యంగా పోలియో మరియు కామెర్లు వంటి వ్యాధులను కలిగించేవి, వాటిపై క్లోరిన్ యొక్క ప్రభావం ఉండదు. అయితే క్లోరినేషన్ చేయడానికి కొన్ని సూచనలు పాటించాలి. అవి, క్లోరినేషన్ చేయవలసిన త్రాగునీరు బురద నీరు కాకుండా తేటగా ఉండాలి. త్రాగే నీటి యొక్క క్లోరిన్ డిమాండ్ అంచనా వేయాలి. కాంటాక్ట్ పీరియడ్ అనగా క్లోరినేషన్ చర్య సమయం 1 గంట ఉండాలి. అంటే క్లోరిన్ కలిపిన నీటిని 1 గంట తర్వాతనే వాడాలి. రెసిడ్యువల్ క్లోరిన్ అనగా మిగులు క్లోరిన్ కనీసం 1 లీటరుకు 0.5 మిల్లీగ్రాములు ఉండాలి.
టీచర్, మరి క్లోరినేషన్ ఎలా చేస్తారు?
క్లోరినేట్ చేయవలసిన నీటి ట్యాంకులను కలుపవలసిన బ్లీచింగ్ పౌడర్ మొత్తాన్ని 1 బకెట్లో తీసుకొని పలుచని పేస్ట్గా తయారు చేసి బకెట్లో 3 వంతుల నీరు పోసి బాగా కలపాలి. 10 నిమిషాల తర్వాత ఆ బకెట్లోని తేట నీరు వేరొక బకెట్లోకి మార్చి మిగిలిన దాన్ని పారబోయాలి. లేనిచో ట్యాంకులలోని నీరు కఠినంగా మారుతుంది. నీటి ట్యాంకులలో క్లోరిన్ ద్రావణం గల బకెట్టు ట్యాంకు మధ్యలో ఉంచి బాగా కలిసేంత వరకు బకెట్ను పైకి క్రిందికి కదపాలి. బాగా కలపడం వలన క్లోరిన్ ద్రావణం ట్యాంకులోకి నీటిలో పూర్తిగా కలిసిపోతుంది. 1 గంట తర్వాత ఆ నీటిని త్రాగడానికి ఉపయోగించుకోవచ్చు.
టీచర్, త్రాగే నీటిని ఇంట్లో ఏ పద్ధతుల ద్వారా శుభ్రపరచుకోవచ్చు?
త్రాగునీటిని ఇంట్లో సురక్షితం చేసుకునే పద్ధతులు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, నీటిని ఫిల్టర్ ద్వారా వడగట్టడం, బిందె నీటిలో లేదా 20 లీటర్ల నీటిలో 0.5 గ్రాముల క్లోరిన్ బిల్ల వేయటం, 1000 లీటర్ల నీటిలో 2.5 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలపటం. నీరు మడ్డిగా బురదగా ఉన్నట్లయితే అందులో పటిక వేసి కలిపి 2 గంటల పాటు కదపకుండా ఉంచి మలినాలు అడుగున చేరుకున్న పిదప వడగట్టి కాచడం. సాధ్యం కాకపోతే క్లోరిన్ బిల్లను కలపాలి. అదేవిధంగా మునగ గింజలను నీటిలో వేయడం వలన నీటిలోని మట్టి అడుగుకు చేరుతుంది. పై నీటిని తేర్చి వాడుకోవచ్చు. చేతులను ముందుగా శుభ్రంగా కడుక్కొని తర్వాత పరిశుభ్రంగా ఉన్న బట్టతో నీటిని వడబోయాలి. నీటిని శుద్ధి చేయడంలో మరిగించడం 1 మంచి పద్ధతి. ఈ పద్ధతి వలన నీటిలో ఉన్న వ్యాధికారకమయ్యే సూక్ష్మజీవులు చనిపోతాయి. అంతేకాదు, నీటిలో ఫ్లోరిన్ అనే లవణం కూడా ఉంటుంది. నీటిలో ఫ్లోరిన్ అనే లవణ శాతం అధికంగా ఉంటే అది ఎముకలను దంతాలను బలహీనపరిచే ఫ్లోరోసిస్ అనే వ్యాధికి దారితీస్తుంది. అందువలన యాక్టివేటెడ్ అల్యూమినా ఫిల్టర్ను ఉపయోగించి నీటిలో నుండి ఎక్వ ఫ్లోరైడును తొలగించవచ్చు. యాక్టివేటెడ్ అల్యూమినా అనే రసాయనం నీటిలో ఎక్కువ ఉన్న ఫ్లోరైడ్ను తొలగించి నీటిని త్రాగడానికి వాడుకోవడానికి సురక్షితంగా తయారు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో త్రాగే నీటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.
టీచర్, ఏ సందర్భాల్లో తాగే నీటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి?
నీటి సేకరణలో అపరిశుభ్రమైన చేతులు ఉపయోగించడం వల్ల నీరు కలుషితం అవుతుంది. కాబట్టి పంపు లేదా బోరు నుండి నీరు పట్టుకునేటప్పుడు నీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరియు నీటిలో చేతులను ముంచకుండా చూసుకోవాలి. నీటిని తీసుకువచ్చేటప్పుడు పాత్రలకు మూత పెట్టి తీసుకురావాలి. అంతేకాకుండా నిల్వ చేయటంలో ఉపయోగించే పాత్రలను చాలా శుభ్రంగా ఉంచాలి. నీటిని నిల్వ ఉంచే పాత్రలను నీటిని నింపే ముందు బాగా కడగాలి. ఏ పాత్రలో నీటిని నిల్వ ఉంచుతామో దానిని కనీసం 10 నిమిషాల వరకు వేడి చేయాలి. నీటిని పిల్లలకు అందుబాటులో లేకుండా త్రాగే నీటి పాత్రలను ఎత్తులో ఉంచాలి. మూతను తప్పనిసరిగా పెట్టాలి. నీటిని వాడేటప్పుడు పాత్రలో చేతులు ముంచకుండా డోంగ లేదా చెంబుతో తీసుకునే అలవాటు చేసుకోవాలి. లేదంటే కుళాయి ఉండే పాత్రల్లో నిల్వ చేసుకోవడం మంచిది.
సరే టీచర్, ఇప్పటి నుండి మీరు చెప్పిన త్రాగునీటిని ఇంట్లో శుభ్రపరుచుకునే పద్ధతులను పాటిస్తాం. అలాగే నీటి పారిశుద్ధ్యం పట్ల అన్ని వేళలా జాగ్రత్త వహిస్తాం.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో బీట్రూట్ హల్వా తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. బీట్రూట్ హల్వా తయారీకి కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము 3 కప్పులు, బొంబాయి రవ్వ 1/4 కప్పు, మంచినీళ్లు 1.5 కప్పులు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పంచదార 2 కప్పులు, జీడిపప్పు 2 చెంచాలు, ఎండుద్రాక్ష 2 చెంచాలు, బాదం 10 పలుకులు, యాలకుల పొడి 1/2 చెంచా. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. బీట్రూట్ తురుము 3 కప్పులు, బొంబాయి రవ్వ 1/4 కప్పు, మంచినీళ్లు 1.5 కప్పులు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పంచదార 2 కప్పులు, జీడిపప్పు 2 చెంచాలు, ఎండుద్రాక్ష 2 చెంచాలు, బాదం 10 పలుకులు, యాలకుల పొడి 1/2 చెంచా. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. బీట్రూట్ తొక్కు తీసి సన్నగా తురమాలి. పెనంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, బొంబాయి రవ్వ వేసి సుమారు 5 నిమిషాలు వేయించి తీసి ఆరనివ్వాలి. అదే పెనంలో మరో చెంచా నెయ్యి వేసి సన్నగా తరిగిన బాదం జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుద్రాక్ష కూడా వేసి వేగాక అన్నీ తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే బాణలిలో మిగిలిన నెయ్యి, బీట్రూట్ తురుము వేసి సన్నని మంట మీద అది సగం అయ్యే వరకు సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు వేయించిన బొంబాయి రవ్వ కూడా వేసి బాగా కలపాలి. తరువాత మంచినీళ్లు, పంచదార వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి సన్నని మంట మీద నీరంతా ఆవిరయ్యే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష అన్నీ వేసి కలిపి దించాలి. అంతేనండి, రుచికరమైన బీట్రూట్ హల్వా తయారీ అయిపోయినట్లే. విన్నారు కదా బీట్రూట్ హల్వా తయారీ విధానం? మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి. బీట్రూట్ తొక్కు తీసి సన్నగా తురమాలి. పెనంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, బొంబాయి రవ్వ వేసి సుమారు 5 నిమిషాలు వేయించి తీసి ఆరనివ్వాలి. అదే పెనంలో మరో చెంచా నెయ్యి వేసి సన్నగా తరిగిన బాదం జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుద్రాక్ష కూడా వేసి వేగాక అన్నీ తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే బాణలిలో మిగిలిన నెయ్యి, బీట్రూట్ తురుము వేసి సన్నని మంట మీద అది సగం అయ్యే వరకు సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు వేయించిన బొంబాయి రవ్వ కూడా వేసి బాగా కలపాలి. తరువాత మంచినీళ్లు, పంచదార వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి సన్నని మంట మీద నీరంతా ఆవిరయ్యే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష అన్నీ వేసి కలిపి దించాలి. అంతేనండి, రుచికరమైన బీట్రూట్ హల్వా తయారీ అయిపోయినట్లే. బీట్రూట్ హల్వాలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. ముందుగా పోషక విలువలు. మాంసకృత్తులు అధిక మోతాదులో లభిస్తాయి. పిండి పదార్థాలు శక్తి, ఫాస్ఫరస్, పొటాషియం మరియు ఇనుము లభిస్తుంది. కాల్షియం ఎక్కువ మోతాదులో అందుతుంది. విటమిన్ ఏ కూడా లభిస్తుంది. ఫోలిక్ ఆమ్లం, పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్య లాభాలు: వ్యాధి నిరోధకతను పెంచుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, అధిక రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది, ఋతు సమస్యలతో బాధపడే మహిళలకు చక్కటి పరిష్కారం, కాలేయం మరియు కోలన్ను శుభ్రపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది, విన్నారు కదా బీట్రూట్ హల్వాలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరింకెందుకు ఆలస్యం, చేయడానికి ప్రయత్నించండి. వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగానికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, వరిలో దోమపోటు నివారణకు తీసుకోవలసిన మంచి చర్య ఏమిటి? ఏ, సరి అయిన క్రిమి సంహారక నాశినిని వాడటం. బి, యూరియాని ఎక్కువగా వాడటం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ, సరి అయిన క్రిమి సంహారక నాశినిని వాడటం. గత వారం రెండవ ప్రశ్న, పత్తిలో కాయకుళ్ళు తెగులు నివారణకు వాడవలసిన మందు. ఏ, మోనోక్రోటోఫస్. బి, కాపరాక్సిక్లోరైడ్ అనగా రాగి ధాతు మందు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి, కాపరాక్సిక్లోరైడ్ అనగా రాగి ధాతు మందు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు ఎవరూ లేరు. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు జి సంపత్ వేంపాడు, జోసఫ్ జంగా కరీంనగర్, గరిగంటి నాగరాజు పెద్దపల్లి, ఎన్వి చలపతిరావు దిల్షుక్ నగర్, డాక్టర్ స్వరూప దోమలగూడ, ప్రభాకర్ హన్మకొండ, శ్రీమతి అనురాధ వర్మ మోహనవర్మ హైదరాబాద్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, నీటిలో ఫ్లోరిన్ అనే లవణ శాతం అధికంగా ఉంటే అది ఏ వ్యాధికి కారణమవుతుంది? ఏ, కలరా. బి, ఫ్లోరోసిస్. ప్రశ్న మరొకసారి, నీటిలో ఫ్లోరిన్ అనే లవణ శాతం అధికంగా ఉంటే అది ఏ వ్యాధికి కారణమవుతుంది? ఏ, కలరా. బి, ఫ్లోరోసిస్. మీకోసం రెండవ ప్రశ్న, రక్తంలో ఉండే నీటి శాతం ఎంత? ఏ, 83%. బి, 84%. ప్రశ్న మరొకసారి, రక్తంలో ఉండే నీటి శాతం ఎంత? ఏ, 83%. బి, 84%. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, మీ ఊరు టైప్ చేసి 9550704672 నంబర్, మరొకసారి 9550704672 నంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.